శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిర్డీకి రప్పించుకునుట. లాలా లక్ష్మీచంద్, బుర్హన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిర్డీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యము ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావును పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారు అందరికంటే దయాద్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లుగా అతనిని షిర్డీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్, అతడు మొట్టమొదట రైల్వేలోను, ఆ తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి రాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగం చేశాను. 1910 అతనికి బాబా సాంగత్యం లభించను. సాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు గూడు ఉన్నట్లుగా చూచాను. కొన్నాళ్ల తర్వాత దాసగణ కీర్తన వినుటకు తన స్నేహితుడైన దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలవాణి ముఖ లక్షణములు ఈ పటంలోనున్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లే గ్రహించెను. పటము, దాసుగను కీర్తన, తుకారాం జీవితము, అనగా అప్పుడు దాసుగను చెప్తున్న హరికథ, ఇవన్నీ మనస్సులో నాటుకొని లక్ష్మీచంద్ షిరిడీ పోవిటకు వెళ్ళూర్చుండెను. సద్గురువుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి, షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతులేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని పిమ్మట షిరిడీకి ప్రయాణమయ్యాను. రైలులో అతడును, స్నేహితుడు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరంల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగవులని వారు చెప్పిరి. కోపర్గావు రాగానే అతడు బాబా కొరకు జామ పళ్లను కొనవాలనుకున్నాను. కానీ ఆ గ్రామ పరిశ్రమలను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఈ విషయమును మర్చిపోయాను. షిరిడీ సమీపించుండగా వారికి సంగతి గుర్తుకు వచ్చాను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంపను పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చిండెను. అతడు బండిని ఆపి కొన్ని ఎంపుగా పళ్ళను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పళ్ళను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పించమని కోరాను. జామ పండ్లను కొనవలననుకుంట, ఆ విషయమే మర్చిపోవుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి, అవన్నీ ఈ ఇద్దరికి ఆశ్చర్యమును కలగచేశాను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలవాణి బంధువై ఉండవచ్చునని ఇతడు అనుకున్నాను. అంతలో బండి షిరిడీ చేరాను. వారు మసీదుపై జెండాలను చూసి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగాను. బాబాను చూచి చాలా సంతోషించాను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతోషించినట్లుగా బాబా పాదములను చూచి సంతోషించను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు, దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచూ ఉండును. ఇతరులను అడగనేలా మన కండ్లతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వం నకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి ఈ సంగతులన్నీ ఇట్లు తెలిసినవని ఆశ్చర్యపడెను. ఇంతలో ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు కానీ, సెలవు రోజులు అనగా పండగ దినము గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదు అని బాబా అభిప్రాయము. సాంజ అనగా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరూ సాంజా తేలేదు. అతడు సాంజాకే కనిపెట్టుకుని ఉండెను. మూడవ రోజు హారతి విషయమందు బాపుసాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకుని రావాలి అని బాబాను అడిగాను. సాంజా తీసుకురమ్మని బాబా చెప్పాను. భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా కూడా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది, కావలసినంత సాంజా తినుము, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునుము. బాబా తన మనస్సులోని విషయమును కనుగొనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోష దృష్టి. ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూశాను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచున్నాను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది అనుకున్నాను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు మీ భజన యందు ప్రీతి చెందును కాక, మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుంచి కాపాడుదురుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించను. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. దారిలో బాబా మహిమలను కీర్తించుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచూ ఉండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తిరాలు వృత్తాంతం చుచ్చదము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనిపించి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలి నన్ను. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యం నాకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవాలని నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరి మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములు ఉండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదం సమర్పించవాలని షిరిడీకి వచ్చిరి. కానీ అది 15 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండేటప్పుడు ఎవ్వరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేత్తో తెరపైకెత్తి లోపలకు ప్రవేశించను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారా అన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించను. బాబా ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండును అనుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియకు మేఘశ్యాముడు హరి వినాయక శాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమ శివాయ జపించేవాడు. అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను. శాటే గారికి విని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని శాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా మేఘశ్యామ్ మనసు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరమును షిరిడీవాసి అయిన తన మామగారు దాదాకేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయము కలగచేయవలనని ఇచ్చెను. ఇతడు షిరిడీకి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానేక ఈ వెధవను తన్ని తరిమవేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను, నీవు ఇచ్చటకొచ్చినచో నీ కులము పోవును, కనుక వెళ్ళిపోము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకు ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడి నుంచి త్రయంబక్ పోయి అచట 1 సంవత్సరము 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదాకేల్కర్ కల్పించుకుంటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలగచేయుచు చాలా మేలు చేశాను. అప్పటి నుంచి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుండెను. శివుని అర్చనకు బిల్వపత్రములు కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుండెను. గ్రామంలో ఉన్న దేవతలను అందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పెదప బాబాను పూజించుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును తాగుచుండెడు వాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబాదేవుని పూజించకుండానే మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరంలోకి పోయాను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనమును పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలంచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 కోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థం తేవాల్సి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానానికి సిద్ధముగా ఉండమనెను. బాబా తనకు అభిషేక జలము వద్దనియు ఫకీర్ ఒకటచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదని చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం కాబట్టి తనకు శివుడైన బాబాకే అభిషేకం చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందకు దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు. శరీరమునకు తలే ముఖ్యం కాబట్టి తలపైనే నీళ్లు పోయి శరీరం అంతటిపై పోసినట్లగును అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయి యత్నించను. కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కొండను పక్కకు పెట్టి బాబా వైపు చూశాను. కానీ వాని ఆశ్చర్య ఆనందములకు మేరలేకుండెను. బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటాన్ని పూజించుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పడుకొని కళ్ళు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షంతలు చెల్లి, మేఘ, త్రిశూలమును గీయము అని చెప్పి అదృష్టుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు గాని అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడు ఇట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమేమో అనుకుంటుని. బాబా తిరిగి ఇట్లా జవాబిచ్చెను, నాకు ప్రవేశించుటకు వాకిలి అవసరం లేదు, నాకు రూపమూ లేదు, నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందిరో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక చిన్ని లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అక్కడకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే శివలింగము వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకంగా ఇచ్చినని చూపెను. దీక్షిత్తు దాన్ని చూచి సరిగ్గా అది తన ధ్యానంలో కనపడిన దానివలే ఉన్నదని సంతసించెను. కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి శివలింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని యందుండే నమ్మకాన్ని స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912 మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాణి కళేబరంపై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజనము ఏర్పాటు చేయమన్ను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.